अविद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दस्रुतिशरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधो निमग्नानां दंष्ट्रामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयीपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरं आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलो। आञ्जनेयमतिपाटलाननं काञ्चनाद्रिकमनीयविग्रहं पारिजाततरुमूलवासिनो भावयामि पवमाननन्दनं भावयामि पवमाननन्दनम्। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। రామాయణం ఎంత గొప్ప కావ్యమంటే, గుణములకు అతీతుడైన పరబ్రహ్మస్వరూపుడైన రామచంద్రుడు కూడా తన కావ్యం తానే విని మళ్ళీ తనను తాను మర్చిపోయాడు. రాముణ్ణి కూడా పరవశింపజేసిన కావ్యం రామాయణం. అందుకే కుశలవులు గానం చేసిన కావ్యం విని ఆ రాత్రి ఆయన సరిగ్గా నిద్రపోలేకపోయాట. మళ్ళీ తెల్లారింది యజ్ఞ ప్రాంగణంలో విరామ సమయాలలో కుశలవులు మళ్ళీ గానం చేశారు. ఒకరోజు రెండు రోజులు కాదు, బహూన్యహాన్యేవం అన్నారు. అహని అంటే పగటి యందు, బహూని అహని ఏవం అంటే అనేక దివసములు, చాలా దినముల పాటు ఈ కార్యక్రమం సాగింది. సాధారణకు 25 రోజుల్లో రామాయణం పూర్తవుతుందని మీకు ఇతఃపూర్వమే చెప్పాను. ఎందుకని, రోజుకి 20 సర్కల చొప్పున 25 × 20 అయితే 500 సర్కలు పూర్తవుతాయి. 25 రోజుల్లో రామాయణం మొత్తం గానం చేశారు వాళ్ళు. మళ్ళీ మొదలుపెట్టి ఇంకోసారి విన్నట్టు రాముడు, మళ్ళీ మొదలుపెట్టండి, ఏది ఆరంభం వినాలనుకుంటున్నాను అన్నాడు. ఇలా ఆ పురాణం విని మురిసిపోయి ఈ పిల్లల రూపం, వీరి కంఠం, వీరి హావభావాలు నాకు సీతనే గుర్తుకు తీసుకొస్తున్నాయి. సందేహం లేదు, వీళ్ళు సీతాపుత్రవు కుశీలవౌ, సీతాదేవి కొడుకులు ఈ కుశలవులు అనుకున్నాడు ఆయన. చెప్పానుగా, భూలోకంలో మానవుడిగా ఉన్నప్పుడు కాబోలు అనుకుంటాడు ఆయన. నేను సాక్షాత్తు విష్ణు అనే విషయం, పరబ్రహ్మన్ అనే విషయం అవతారం సాధించే వరకు ఎవరికీ చెప్పకుండా దాచుకున్నాడు ఆయన. ఓ పక్కన బ్రహ్మాది దేవతలు, నీవే విష్ణువు అన్నా ఏమోనండి, నేను దశరథ పుత్రుణ్ణండి, రాముణ్ణండి అనేవాడు ఆయన. అలా అనుకుంటేనే అవతారం యొక్క పరమార్థం లోకానికి తెలుస్తుంది. అందువల్ల ఆయన సీతాపుత్రుడని భావించినట్టుగా ఇతరులకి తెలియజేసి తర్వాత ఏం చేశాడు, కొంతమంది దూతల్ని పిలిపించాడు. ఇంతమంది వింటూ ఉండగా రామాయణ గాథని తాను వింటున్నాడు, తనతో పాటు వాల్మీకితో పాటు ఋషులు సభాసదులు వింటూ ఉండగా దూతల్ని పిలిపించి, దూతలారా, మీరు వెంటనే ఈ వాల్మీకి మహర్షితో కలిసి సీతాదేవిని ఇక్కడికి తీసుకురండి. సీత పతివ్రత అనే విషయం పవిత్రురాలని జగన్మాతని నాకు తెలుసు. అయినా కొంతమంది లోకులు ఇంకా కొందరు శంకించారు. ఈ శంక వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో రాజుగా ఉండడం వల్ల నేను ఆమెను విడిచిపెట్టాను. దీనికి అనేకమైన కారణాలు. ఇదివరకు మీకు ఆ విషయం చెప్పారు కానీ వాడికి కొత్తగా చెప్పక్కర్లా. భృగు మహర్షి శాపం, అవతారం సమాప్తం చెయ్యాలి. అదిగాక ఈయన మానవుడు. మానవుడిగా ఆ రోజుల్లో మహారాజుగా ఉన్నవాడు ప్రజల యొక్క వాక్యమే కర్తవ్యం, జనవాక్యంతో కర్తవ్యం అనుకునేవారు వాళ్ళు. అందువల్ల జనులు ఏం చెప్తే అది రాజు చెయ్యాలి, లేదా రాజ్యం విడిచిపెట్టాలి. ఇప్పుడు రాజ్యము విడిచిపెట్టరు, జనుల మాటలు పట్టించుకోనుకోండి. ఇది కలియుగ ధర్మం, ఆనాటి ధర్మం అది. నువ్వెన్ని తిట్టు, మేము మీ పదవిని విడిచిపెట్టాం అంటారు వీళ్ళు. అందుకే వీడు మహాత్ములు. రాముళ్ళే కాదు, వీడు చాలా గొప్పవాళ్ళు. పదవి కంటే ఈ ప్రపంచంలో ఏది ఎక్కువ కాదు. కానీ ఆ రోజుల్లో రాజ పదవిలో ఉన్నవాడు నలుగురి కంటే ఎక్కువ మనుషులు ఏదైనా చెబితే ఆ కర్తవ్యం చేయవలసిందే అని ఒక నియమం పెట్టుకున్నారు వాళ్ళు. ఆ ఆదర్శం ఆ కాలం వేరనుకోండి. అందువల్ల విడిచిపెట్టాడు రాముడు అనే విషయం మనకే తెలుసున్నది, ఇదివరకు విన్నారు కనుక. ఇప్పుడు కొత్తగా ఉన్నాడు. మరొక్కసారి సీత మీద అభాండం వేసిన వాళ్ళకి సీత గొప్పతనం తెలియాలి. ఆవిడ ఇక్కడికి వచ్చి తన గొప్పతనం తానే చెప్పుకునే అవకాశం మనం ఇవ్వాలి అన్నాడు. వెంటనే దోతలు హుటాహుటిన బయలుదేరారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే, ఈ మాట చెబుతున్నప్పుడే వాల్మీకి మహర్షి ముందే ఆశ్రమానికి వెళ్ళిపోయాడండి. అందువల్ల ఈ దోతల కంటే ముందు వాల్మీకి తన ఆశ్రమంలో ఉన్నాడు. వాల్మీకి మహర్షి కన్ను మూసి తెరిచేలోపు ఎక్కడికైనా వెళ్ళగలడు. వశిష్ఠుడు, వ్యాసుడు, పరాశరుడు, వాల్మీకి వీరంతా మహాతపశ్శాలు. ఏ క్షణంలో ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళగలరు వాళ్ళు. అదృశ్యగమనం, కామగమనం, ఆకాశగమనం, ఇటువంటి అనేక శక్తులు కలిగిన వాళ్ళు. అందుకే వాల్మీకి ఆ క్షణమే సీతాదేవి సన్నిధానానికి వెళ్ళాడు. దోతలంటే గుర్రాలెక్కి వెళ్ళాలి. వీళ్ళు గుర్రములెక్కి అక్కడికి వచ్చేలోపు వాల్మీకి అక్కడున్నాడు. రామాజ్ఞని దోతలు వాల్మీకి సీతకి తెలియజేశారు. సీత మారు మాట్లాడకుండా రాముని దగ్గరికి ప్రయాణమయ్యింది. జగన్మాత సీతని కొంతమంది అజ్ఞానులు ఏదో అన్నారు. ఇప్పుడు ఆ సీత మళ్ళీ రాముడి సన్నిధానానికి వస్తున్నది, ఆవిడ మహిమని మనం చూడవచ్చు అనుకుని పులస్త్యుడు, భార్గవుడు, వామనుడు, జాబాలి, కాశ్యపుడు, వశిష్ఠుడు మొదలైన ఋషులు, వీళ్లతో పాటు గౌతమ కాత్యాయన సుయజ్ఞాదులు, దేవఋషులు, భూలోకంలో ఉన్న బ్రహ్మఋషులు, మహర్షులు, రాజఋషులు అందరూ ఎక్కడెక్కడి వారు బయలుదేరారు. ఈ వచ్చేవాళ్లలో కొందరు ఋషులు, కొందరు తపస్సులు, కొందరు జటిలురు, అంటే జడలు అట్టగట్టేలాగా తయారు చేసుకున్న వాళ్ళందరినీ జటులు అంటారన్నమాట. పూర్వం నెత్తి మీద జడల్ని మూడేసుక్కులు కట్టుకున్న వాళ్ళని జటిలురు అనేవారు. గుండు చేయించుకున్న వాళ్ళు ముండి అంటారన్నమాట. మరి కొందరు కాషాయ వస్త్రాలు ధరించారు, కొందరు దిగంబరులు, కొందరు గోచీలు కట్టుకున్నవాళ్ళు, కొందరు జింక చర్మాలు ధరించిన వారు, కొందరు కాపాలికులు, కొందరు పొంగులు, అంటే వీళ్ళలో కొందరు కుంటివాళ్ళు కూడా ఉన్నారన్నమాట, కొందరు అంధులు గుడ్డివాళ్ళు కూడా ఉన్నారు. గుడ్డివాళ్ళు అయ్యి తపస్సు చేశారన్నమాట. కొందరు బధిరులు, చెవిటివాళ్ళు కూడా ఉన్నారు. చెవిటివాళ్ళు అయ్యుండి తపస్సు చేసిన వాళ్ళు అయ్యుండి కూడా మళ్ళీ ఎవరైనా మహానుభావులు చెబితే తమ దివ్య దృష్టితో చూసి వినగలరు వాళ్ళు. సాధారణంగా చెవిటాడు కనపడదా, కానీ వాళ్ళు అవసరం అనుకుంటే తమ దివ్యశక్తులు ఉపయోగించి విని మళ్ళీ వద్దనుకున్నప్పుడు ఆ దివ్య దృష్టిని లేక ఈ వినికిడి శక్తిని వదిలేస్తారు. దానికి ఉదాహరణ ధృతరాష్ట్రుడిని చూడండి. శ్రీకృష్ణుడి యొక్క అనుగ్రహంతో దివ్య దృష్టి పొందాడు. ఆ తర్వాత ఏమన్నాడు, నీ దివ్య రూపమును చూచిన ఈ దివ్య నేత్రాలతో ఈ మనుషుల్ని చూడలేను, పాపిష్టివాళ్ళని చూడలేను, ముఖ్యంగా నా కొడుకుని అసలు చూడలేను, అందుకని కళ్ళు తీసి పూర్వంలాగే నన్ను గుడ్డివాడిగా చెయ్యన్నాడు ఆయన. అందువల్ల వాళ్ళల్లో అతీంద్రియ శక్తులు ఉన్నవాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళు బధిర, పంగ్వంద, భిక్షుక, బ్రహ్మచారి, జటి, పరివ్రాజ, కాతితి, క్షపణ, కావధూత, కాపాలికాదులు అందరూ వచ్చారు. ఆ సమయంలో వాల్మీకి మహర్షి ముందొస్తూ ఉంటే వెనుక సభాభవనంలోకి సీత అడుగుపెట్టింది. ఆవిడ తల వంచుకునే ఉన్నది. ఆ జగన్మాతకి లోపల రవ్వంత దుఃఖం ఉంది. ఈ దుఃఖంతో ఉన్నప్పుడు సీత ఎవరిని చూస్తే వాడు భస్మం అయిపోతాడట. అమ్మవారి కోపం వస్తే మనం ఎక్కడ నిలబడతామండి? నిజానికి పరమాత్ముడికి గుణం లేదు, రూపం లేదు, కర్మం లేదు, మన కోసం ఆ పరమాత్ముడు ఇటు బ్రహ్మగా సరస్వతిగా, శివుడిగా పార్వతిగా, విష్ణువుగా లక్ష్మిగా ఇలా అనేక రూపములు ధరించాడు. ఇవన్నీ పోతే మళ్ళీ మిగిలినది ఒక్క భూరి పరబ్రహ్మం. అటువంటి పరబ్రహ్మలో మహాచైతన్య శక్తే అమ్మవారు అంటే. అటువంటి అమ్మవారిని తెలుసో తెలియకో మనం ఏదన్నా అన్నామంటే దాని ఫలితం అనిపిస్తాం. ఎంత బుర్ర తక్కువ మనుషులు ఉంటారనిపిస్తుంది కొంతమంది అన్నమాట. అసలు ఈ పరమాత్ముని యొక్క సృష్టికి ఏ వంక పెట్టగలం మనం? అంతకంటే గొప్ప సైంటిస్ట్ ఎక్కడున్నాడు పరమాత్మ కంటే? ఇన్ని రకాల ప్రాణులు, 1,000 వేలుబుద్ధలు ఇంకో 1,000 వేలుబుద్ధలతో పోలవు. ఇప్పటికి కూడా చచ్చినట్టు ఆ పరమాత్ముడు ఇచ్చిన 1,000 వేలుబుద్ధలతోటి ఆధారంగా మనం ఏ దేశానికైనా పెడుతున్నాం. ఇంతమంది మనుషులు ఉంటారు, మనిషిని పోలినవాడు అంతో ఎంతో ఉంటాడు, కానీ మళ్ళీ ఎవరికీ సంబంధం ఉండదు. ఎంత కవల పిల్లల్లో అయినా మళ్ళీ ఏదో తేడా ఉంటుంది, కనీసం ఒక స్లైట్ డిఫరెన్స్ అయినా ఉంటుంది. ఎవడి ఆహారం వాడిదే, ఎవడి గొంతు వాడిదే, ఎంత గింజుకున్నా ఒకడు గొంతుని కూడా ఇమిటేట్ చేయలేడు. ఎంత ప్రయత్నించాడు, మిమిక్రీ ఆర్టిస్ట్ కూడా ఘంటసాల లా పాడడానికి ట్రై చేస్తాడు కానీ ఘంటసాల అవ్వలేడు వాడు. ఇప్పుడు గురువుగారు తింటూ రామయ్య అనే పాట ఎన్నిసార్లు చెప్పినా అది పాడడానికి ప్రయత్నిస్తారు, ఎప్పటికీ ఆయనకు ఆ కంఠం రావట్లా. ఎందుకంటే అది అనుకరించలేంది, గురువుగారి గొంతు గురువుగారి ఆయన గొంతు అయింది. అంటే ఎంత వైభిన్నత్వం ఇచ్చాడండి ఆయన, ఎవడికి వాడికే విభిన్నుడు అనమాట. ఎవడి లక్షణం వాడదే, ఇంతమందిలో ఎవరి కోరికలు, ఎవరి ఆహారపు అలవాట్లు వాళ్ళదే. మీరు ఎంత ప్రయత్నించినా ఇంకోడు అవ్వలేడు. చూడండి మీరు ఎవరి కంఠాలు వాళ్ళదే. శరీరంలో రక్తం వేరు, నాడులు వేరు, కంఠం వేరు, ప్రవర్తన వేరు. భార్యాభర్తలిద్దరూ ఒక ఇంట్లో కలిసి ఉంటారు, కానీ భార్యగారి భార్యగారే, భర్తగారు భర్తగారే. భార్యగారు ఎప్పుడు ఇడ్లీ తిండు, భర్తగారు ఎప్పుడు అట్టు తిండు, భార్యగారు ఎప్పుడు సాంబారు అన్నం వింటాడు, సాంబారు అవేవో అప్పడాలు. కానీ భర్తగారు సాంబారు అంటే భార్య ఎప్పుడు సాంబారైనా దాని బదులు పప్పు పులుసు ఉంటుంది, కానీ ఈ సాంబారు ఒప్పుకోదు ఆవిడ. అది ఇది పులుసే, కానీ సాంబారు వేరు, అరవ సాంబారు వేరు, తెలుగు పప్పు పులుసు వేరు. అందుకే ఈ సృష్టి చాలా విచిత్రమైనదనమాట. భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం. ముక్కు చెవి అలాగే కనపడతాయి, కానీ ఎవడు ముక్కు వాడిదే, ఒకడు ముక్కు పొడుండు డొక్కులో ఉంటుంది, ఒకడేమో కిక్కులో ఉంటుంది. అసలు ఒకడు ముక్కు ఉందో లేదో అనిపిస్తుంది. ఒక్కొక్కడు ముక్కు ఇక్కడ మొదలెడితే ఆ నాగోలు చివరిదాకా పెడుతుంది. ఒక్కొక్కడికి అంత బొజ్జు ఉంటుంది, ఒకడికి బొజ్జు ఉండదు. మళ్ళీ వీటిల్లోకి ఆహారం వెళ్ళాలి, ఈ తింటున్న ఆహారం లోపలికి వెళ్ళి గిలకొట్టబడి రకరకాలుగా మారి కొంత చెత్త కిందకి దిగి కొంత లోపలికి నెత్తురై గుండె ద్వారా పంపిణీ అవుతూ ఉంటుంది. మళ్ళీ ఈ నెత్తుల్లో కొంతమందికి తీపి ఎక్కువైపోతుంది, అంటే షుగర్ పేషెంట్, బ్లడ్ షుగర్, వాడి మొహం షుగరు, ఆ షుగరు, ఈ షుగరు, వాడికి బీపీ, వాడికి ఐపీ. చూచారు, మళ్ళీ దీనికి బదులుగా మీరు ఎంత సైన్స్ చదువుకుని ఎన్ని రకాలైన వైద్య పరీక్షలు చేయించుకున్నా, ఎంత గొప్ప డాక్టర్ అయినా యాజ్ ఇట్ ఈజ్గా భగవంతుడిచ్చిన అవయవం లాంటిది ఇవ్వగలడా? మోకాలు తీసి మోకాలు పెట్టినా ఈ మోకాలతో వంగలేం, దీని బతుకు 10 ఏళ్ళే. అది కూడా ఫెయిల్యూర్ అయితే ఆ క్షణమే, 10 లక్షలు పోయే ఇది పోయే. భగవంతుడిచ్చిన ముక్కు బదులు ఇంకో ముక్కు పెడితే ఈ దిక్కుమాల ముక్కు గట్టిగా చిత్తి ఊడొస్తుంది. భగవంతుడిచ్చిన దత్తాలతో చక్కగా జంతికలు తిరగలం గొంతుకి దాకా. కొత్త కట్టుడు పళ్ళు అయితే ఎక్కువ తినలేం, తింటే మొత్తం పళ్ళు ఊడిపోతాయి, ఆ పళ్ళు కూడా కడుపులో గడిపోతాయి, మళ్ళీ వాటిని తీయడానికి ఇంకో ఆపరేషన్. కాబట్టి ఆ భగవంతుడిచ్చిన అవయవాలు వంటి అవయవాలు ఎవ్వడూ ఎప్పటికీ సృష్టించలేడు. అది ఒరిజినల్, అది ఆలోచిస్తుంది, పవిత్రమైన పని చేస్తుంది. మనం కనిపెట్టినటువంటి వస్తువులు ఇవాళ ఉంటాయి రేపు పోతాయి, ఇవి కొంపలు కూడా ముంచుతాయి, దుంపలు దంచుతాయి. నువ్వు కనిపెట్టిన అణ్వస్త్రాలు లోకాలని నాశనం చేస్తాయి, కానీ భగవంతుడిచ్చిన అణ్వస్త్రాలు వద్దంటే వెనక ఉపసంహరించవచ్చు. అంతటి పరమాత్ముని సృష్టిని తప్పు పట్టుకుంటున్నాడంటే వాడు ఎన్ని జన్మల పాపంతో పుట్టుంటాడు అనుకుంటున్నారు? దానికి ఇంకా రీప్లేస్మెంట్ అంటూ ఉండదు, వాళ్ళకి వాళ్లే సాటి అనమాట. మారీచుడి కంటే వీళ్ళు నీసులు. ఈ పాపాత్రి నాస్తికులు ఉన్నారే, మారీచుడు వాళ్ళకు ఒక నియమం ఉంది, కనీసం వాడు రాముడిని ఒప్పుకుంటాడు. రావణుడు నయ్యం, నరకాసురుడు నయ్యం, ఈ నాస్తికులు అని చెప్పుకునే వాళ్ళల్లో మారీచుడు, సుబాహుడు, తాటకి, పూతన, కంసుడు, రావణుడు, ఇంకా దిక్కుమాలాళ్ళు అందరూ కలిసిపోయి వాళ్ళల్లో ఉన్న ఆ నీచమైన ముద్దలన్నీ కలిస్తే వీళ్ళు. అందువల్ల వీళ్ళని మనం బాగు చేయలేకపోతున్నాం, కానీ రాముడికి సీతకి మధ్యలో లింకులు పెట్టి ఇంకో పుల్లలు పెట్టే శక్తి మనకెక్కడది? వాళ్ళెక్కడ, మనం ఎక్కడ? వాళ్ళు ఏం పని చేసినా దాని అడగతలకు అంతరార్థం ఉంటుంది. ఏదో భృగువుకి చిన్న అపకారం చేసినట్టు చేసి ఆ ఒక్కతో శాపం పొందకపోతే రాముడు సీత పుట్టరు, పుట్టకపోతే విడిపోరు, విడిపోతే ఇంతకంత జరగదు. దానికోసం వాళ్ళు అనుభవిస్తున్నారు ఆ కష్టాలు. మనకు తెలియక రాముడు ఎంత పని చేశాడు, గర్భవతిని విడిచిపెట్టాడు, లేక సీత ఎంత పని చేసింది, రాముడిని నిలదీయలేదంటారు. ఇలా నిలదీసే పుల్లలు పెట్టే వీళ్ళ బతుకులు ఇలా ఏడిచాయి. వాళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళు లోకానికి ఆదర్శంగా నిలిచారు. నీ ముఖానికి ఇంట్లో ఉన్న అద్దం కూడా క్లీన్ చేసుకోలేరు. కాబట్టి వీళ్ళందరి గురించి మీరు ఆలోచించకుండా మనం ఎప్పుడు రాముడు అంటే ధర్మస్వరూపుడు, రామ విగ్రహ అంధరమహ, జై శ్రీరామ. ఈ విధంగా సీతాదేవి అక్కడికి వచ్చింది. తనని అభాండం వేసి బయటికి వెళ్ళేలా చేసిన పౌరుల్లో ఎవరైనా అక్కడ ఉంటే వాళ్ళకేసి ముఖాముఖి చూస్తే వాళ్ళు భస్మం అవుతారు కనుక కన్నెత్తి చూడకుండా తల వంచుకొచ్చింది ఆ జగన్మాత. ఆవిడే అలా కన్నెత్తి చూస్తే ఈ జగత్ అంతా భస్మం అయిపోతుంది. ఆగ్రహించిన అమ్మవారు ఏదైనా చేయగలరు. అనుగ్రహించడం ఎంతో, ఆగ్రహించడం కూడా ఆవిడకి అంత తేలికే. అటువంటి తల్లి లోపలికి రాగానే వాల్మీకి వచ్చి, రామచంద్ర ప్రభు నువ్వు ఆదిదేవుడివి, ఈ జగన్మాత ఆదిలక్ష్మి, ఈ ఇద్దరు నీ కుమారులే, అందుకే నువ్వు ఆ విషయం కనిపెట్టగలిగావు. వాళ్ళు కాబట్టే నీ చరిత్రను ఇంత మధురంగా గానం చేశారు. ఇది నేను ఎవరిని అనుకుంటున్నావు, సామాన్యుడి కాదు. ఇవాళ వాల్మీకి అనే పేరుతో రామాయణం రాసిన నేను ఏదన్నా చెబుతున్నానంటే అది ప్రమాణం. ప్రచేత సోహం దశమః పుత్రో రాఘవనందన. వరుణదేవునికి 10 మంది కొడుకులు, వరుణుడి 10 కొడుకుల్లో చిట్ట చివరి వాడిని నేనే. వాల్మీకి అంటే వరుణుడి కొడుకు అని మీకు చాలాసార్లు చెప్పాను, ఆ మాట మళ్ళీ చెప్పుకున్నాడు ఆయన. ప్రచేత సహ అహం, వరుణుని కొడుకుల్లో దశమహ పుత్ర 10వ వాడిని నేను, చివరి కొడుకుని నేను. నేను భూలోకానికి వచ్చి మహాతపస్సు చేశాను. వరుణదేవుడు కొడుకుని, తపస్సు చేసిన వాణ్ణి, మీ చరిత్రని రామాయణం అనే పేరుతో కావ్యంగా రాసిన నేను అసత్యం పలకను. నేనేం పలికితే సత్యమే. నస్మరామ్యనృతం వాక్యం, అసత్యం పలకను. అందువల్ల నేను చెబుతున్నది నమ్ము. ఈ ఇద్దరు నీ కొడుకులు, ఈ సీత జగన్మాత. తెలియక భృగుశాపం వల్ల కొంతమందిని కలిపురుషుడు ఆవహించి ఆమె మీద అభాండం వేసి తద్వారా ఆమె నీకు దూరం అయ్యేలా చేశాడు. ఇదంతా కలిప్రభావం. తద్వారా ఏమైంది, మీ ఇద్దరు విడిపోయారు. విడిపోతే కానీ నీ అవతారం సమాప్తం కాదు. నువ్వు భృగు శాపం వల్ల భార్యావియోగాన్ని అనుభవించావు, ఆమెమో భర్తృవియోగం అనుభవించింది. నాయన రామచంద్ర, నేను ఒకరోజా 2 రోజుల కొన్ని 1000 సంవత్సరాలు తపస్సు చేశాను. బహువర్ష సహస్రాణి తపశ్చర్యామయా కృత. కొన్ని 1000 సంవత్సరాలు మహాతపస్సు చేశాను. ఆ తపస్సుతో చెబుతున్నాను ఈ జగన్మాత పరమ పవిత్రురాలు. అమ్మవారిలోనే లోపం ఉంటే ఈ లోకంలో ఉన్న వాళ్ళంతా బొమ్మలైపోతారు. అనగానే మహాత్మ, నాకు అన్నీ తెలుసు, తెలుసుండి కూడా రాజధర్మం పాటించవలసి వచ్చింది. నేను రాజుని గనక, రాజు ప్రజలు గట్టిగా ఏది చెబితే అది చెయ్యాలని మా పెద్దలంతా ధర్మశాస్త్రాన్ని ఒక చట్టంగా తయారు చేశారు గనక, చట్టం ఉల్లంఘించడానికి వీలు కాదు గనక సీతను విడిచిపెట్టాను. ఇప్పుడు అందరూ వింటూ ఉండగా సీత ఈ అభాండం అభాండమని ఒక్కసారి చెప్పమను అన్నాడు ఆయన. వెంటనే ఆవిడేమన్నది, పదే పదే నా పావిత్ర్యం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు, ఆనాడు అగ్నిదేవుడు చెప్పాడు, అయినా ఇప్పుడు ప్రజల కోసం మళ్ళీ చెబుతున్నాను, ముమ్మాటికి నేను శీలవతిని, నేను గొప్పదాన్నో కాదో నా తల్లి భూదేవి చెబుతుంది. భూదేవి, నీవు వీరందరికీ నేను జగన్మాతని అని నిరూపించు. నేను చెప్పినది నిజమైతే, నేను పతివ్రతనే అయితే, నేను రాముణ్ణి తప్ప మరొక పురుషుణ్ణి ఎప్పుడు స్మరించని దానినైతే, ఈ క్షణమే నీ భూమి 2గా చీరి అందులో నుంచి నువ్వు పైకొచ్చి నన్ను పట్టుకుపోని ఈలోకి అన్నదావిడ. ఎంత మాట అన్నదావిడ, 3 సార్లు అన్నది పైగా. నేను రాముడంటే ఇష్టపడేదాన్ని అయితే పట్టుకుపో, మళ్ళీ అక్కడ రాముడికి ఎప్పుడు వ్యతిరేకం కదా ఆవిడ. యథాహం రాఘవాదన్యం మనసాపి న చింతయే తథా మే మాధవీదేవి వివరం దాతుం అర్హతి. మనసా కర్మణ వాచ యథా రామం సమర్చయే తథా మే
మాధవీదేవి వివరం దాతుం అర్హతి యథైతత్ సత్యముక్తం మే వేద్మి రామాత్పరం నచ తథా మే మాధవీ దేవి వివరం దాతుమర్హతి.
మాధవీదేవి ఈ భూదేవి వివరం ఒక కన్నం తయారు చేసి అందులోకి నన్ను పట్టుకుపోగాక. ఎందుకు పట్టుకెళ్ళాలి? నేనెప్పుడూ మనస్సులో రాముణ్ణి తప్ప మరొక పురుషుణ్ణి ధ్యానం చేయకుండా రాముడే దిక్కు, రాముడే సర్వం, రాముడే నా లోకమని బతికినట్టయితే, నిరంతరం రామనామస్మరణం నేను చేసిన దానినైతే ఈ భూదేవి రెండుగా చీలి ఖండం చేసి అందులోకి నన్ను పట్టుకుపోగాక. మనస్సుతోటి, వాక్కుతోటి, పనులతోటి రాముణ్ణే పూజించిన దానినైతే నన్ను ఈ భూదేవి ఒక ఖండం చేసి లోపలికి పట్టుకొని పోగాక. నేను రాముడు తప్ప మరొకడెవడూ నా దైవం కాదని నిరంతరం రామనామస్మరణం చేసిన మాట సత్యమైతే భూదేవి నీ భూమిని రెండుగా చీల్చి ఒక పెద్ద కన్నమును తయారు చేసి అందులోకి పట్టుకుపో అంటోందో లేదో. వెంటనే అందరూ చూస్తూ ఉండగా వారు కూర్చొనున్న సభాభవనం పెద్ద శబ్దంతో కంపించి ఇటువారటు అటువారిటు వెళ్ళిపోయారట. ఇప్పుడు అందరూ చూస్తూ ఉండగా భూమి రెండుగా చీలింది. ఇటుపక్క వాళ్ళు అటుపడ్డారు, అటుపక్క వాళ్ళు అటు వెళ్ళారు, రామసింహాసనం కూడా వెనక్కి వెళ్ళింది. ఆ చీలిన భూమి మధ్యలో నుంచి, ఆ పెద్ద రంధ్రంలో నుంచి ఒక అపూర్వ సింహాసనం పైకి వచ్చింది. అద్భుతమైన సింహాసనం, సువర్ణమయమైన సింహాసనం అది, నవరత్న ఖచితమైన సింహాసనం. ఆ సింహాసనాన్ని ధగ ధగ మెరిసిపోతున్న మణులతో కూడిన పడగలు కలిగిన పాములు ఎత్తాయి. అంటే పాములు ఆ సింహాసనాన్ని పైకి తీసుకొచ్చాయి. ఆ పాములకి పడగలుంటాయిగా, ఆ పడగల మీద మంచి నవరత్నములు ధగధగలాడిపోతున్నాయి. అవి బలమైన పన్నగాలు, బలిష్టమైన సర్పాలన్నమాట. ఒక్కొక్క పాముకి 1000 పడగలు, కొన్ని పాములకి 100 పడగలు, కొన్ని పాములకి 10 పడగలు ఉన్నాయి. ఇలా ఎన్నెన్నో పడగలు కలిగిన కొన్ని పాములు సింహాసనమును తమ నెత్తి మీద పెట్టుకుని పాతాళం నుంచి పైకి తీసుకొచ్చాయి. ఆ సింహాసనం మీద కూర్చుని భూదేవి దర్శనమిచ్చింది. భూదేవికి మాధవి అని పేరు. మాధవః అంటే లక్ష్మీవల్లభుడు. లక్ష్మీవల్లభుడికి కూడా ఈవిడ భార్యట, అందుకని మాధవి అన్నారు. భూదేవి కూడా ఆయన భార్యయే. అందువల్ల భూదేవి సింహాసనం మీద కూర్చుని వచ్చింది. దమ్మ సీత అన్నది, రెండు చేతులతో ఆవిడ కౌగిలించుకుంది, సింహాసనంలో తన పక్కన కూర్చోబెట్టుకుంది. ఇదంతా క్షణాల్లో జరిగిపోయింది. అసలు ఇంకా ప్రజలు సంభ్రమం నుంచి, ఆశ్చర్యం నుంచి తేరుకునేలోపే సింహాసనం పైకి రావడం, భూదేవి పైకి రావడం, పాములు కనపడడం, సీతాదేవిని భూదేవి తన ఒళ్ళోకి తీసుకుని సింహాసనంలో కూర్చోబెట్టడం, వెంటనే సింహాసనం మళ్ళీ భూగర్భంలో వెళ్ళిపోవడం జరిగిపోయింది. మళ్ళీ భూమి మూసుకుపోయింది. జై సీతామాతకి, జై సీతామాతకి అని నినాదం చేశారు భక్తులు. అందరూ ఆశ్చర్యంతో కంపించిపోయారు, తెల్లబోయారు. కొందరు ఆనందంతో పరవశులైపోయారు. అయ్యో, ఈ సీతామాతన మనలో కొంతమంది మూర్ఖులు అభాండం వేసి రాముడికి దూరం చేశారని కొందరు దుఃఖించారు. ఏమైతేనే అంత క్షణాల్లో జరిగిపోవటం వల్ల ఏం జరిగిందో తెలియకుండానే అయిపోయింది. కొందరికి నిశ్చేష్టులైపోయారు, కొందరు మునులు తెల్లబోయారు. ఒక్క వశిష్ఠుడు వంటి వాళ్ళు మాత్రమే వీటికి అతీతులు గనక మహామాతకి, సీతామాతకి జై అన్నారు. సీత అందులో గడిపోతుంటే ఓ పక్కన గానం చేస్తున్న కుశలవులు కంగారు పడిపోయారు, అమ్మ అమ్మ అంటున్నారు. రాముడు తెల్లబోయాడు. నిజంగా రాముడు కంగారు పడి ఎంత దుఃఖించాడో తెలుసా? నేను రాజుగా పుట్టబట్టి కదా ఇటువంటి నా భార్యని ఈ ప్రజల కోసం దూరం చేసుకున్నాను. ఆ భార్య కళ్ళ ముందు ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయింది అనుకున్నాడు ఆయన. ఆ క్షణంలో దుఃఖం, శోకం, క్రోధం కూడా వచ్చాయి. సమస్త లోకాలని భస్మం చెయ్యగలిగే మహాశక్తి కలిగిన ప్రభు వెంటనే కోదండం తీసుకుని ఇలా అన్నాడు. ఏ భూదేవి, ఎంత అన్యాయం చేసావు నువ్వు, నా భార్యని నా కళ్ళ ముందు ఎత్తుకుపోతావా? వసుధే దేవి భవతి సీతా నిర్యాత్యతాం మమ దర్శయిష్యామి వా రోషం యథా మాం అవగచ్చసి. జగన్మాత లక్ష్మీదేవి నా భార్య అంటే అటువంటి లక్ష్మీదేవిని, ఓ భూదేవి నేను చూస్తూ ఉండగా రెండుగా చీలి పైకి వస్తే వచ్చావు కానీ సింహాసనం మీద కూర్చోబెట్టుకుని నాకు శాశ్వతంగా దూరం చేస్తావా? నా భార్య నాకు తిరిగి తెచ్చి ఇవ్వకపోతే ఇవాళ ప్రపంచానికి రాముడు అంటే ఏమిటో చూపిస్తాను. ఈ కోదండం ఎక్కుపెట్టి బ్రహ్మాస్త్రం వంటి అస్త్రాలతో ఈ భూమి మొత్తం భస్మం చేసేస్తాను. ఈ భూమే కాదు, ప్రపంచభూతాలని నాశనం చేస్తాను, ప్రపంచం నాశనం చేస్తాను. నువ్వు నాకు పిల్లనిచ్చిన అత్తవి కాబట్టి ఇంతవరకు ఊరుకున్నాను, అత్తగారు కదా నన్ను ఊరుకుంటూ ఉంటే పెత్తనం చేస్తే మొత్తకుండా ఊరుకుంటానా, నిన్ను చిత్తు చేస్తాను అన్నాడో లేదో. ఇంతలో బ్రహ్మదేవుడు అక్కడికి వచ్చి, రామచంద్ర శాంతం శాంతం, సరిగ్గా టైంకి వస్తారు వీళ్ళు, శాంతం శాంతం అన్నారు. ఎప్పుడు రావాలో అప్పుడు వస్తారు. ఈ ప్రజలు అభాండం వేసినప్పుడు ఒక్కడు రాడు, సీత దూరమైనప్పుడు రారు, ఇప్పుడు రాముడు కోపం వచ్చినప్పుడు వచ్చారు. కోపం వచ్చినప్పుడే రావాలి, ఒత్తప్పుడు బ్రహ్మదేవుడు వస్తే ప్రమాదం కదా. రావడంతో రామచంద్ర ప్రభు సామాన్య మానవుడిలాగా పామరుడిలాగా నువ్వు దుఃఖిస్తావేమిటి అన్నాడు ఆయన. నువ్వు పామరుడివి కాదు, నువ్వు పరమాత్మని గుర్తు తెచ్చుకో ఒక్కసారి. అందుకే పోతన గారు ఒక భజన రాశాడు, అంతటి రాముడు కూడా సీత కోసం ఏడ్చేట, సామాన్యమైన ప్రేమికుడు ప్రియురాలు దూరమైతే ఏడ్చినట్టు ఏడ్చేట, తాను రాముడిని పరబ్రహ్మనే విషయం మర్చిపోయి ఏడ్చేట ఆయన. అది ఎవరైనా ఏడవాలన్నారు అంటే, పూర్వం ప్రేమతో ఉండేవారు దంపతులు ఇద్దరు, ఆదర్శ దంపతులను ఉండేవారు. భార్యకి ఇంత క్షేమ కొడితే భర్త పూట అన్నం తినలేకపోయేవాడు, భర్త గారికి పొరపాటు కడుపు నొప్పి వస్తే భార్య అన్నం తినలేకపోయేది. అలాంటి దంపతులు ఉన్న కాలం అన్నమాట. మళ్ళీ అలాంటి దంపతులను చూడాలనిపిస్తుంది నాకు. ఎప్పుడో మీలాంటి వాళ్ళు నా దగ్గరికి వచ్చి మేము అలాంటి దంపతులం అంటే అప్పుడు ఈ దండ గ్యారంటీగా వాళ్ళకి వేయడం కోసం ఇక్కడ పెడుతున్నాను రోజు దండ. మీరు కూడా అలాంటి మంచి దంపతులే అనిపిస్తున్నారు, అయినా అప్పుడే పొగట్టం ఎందుకులండి, కొంచెం పరిశీలించాక సీసీ కెమెరాలు ఇళ్లలో పెట్టి అప్పుడు చెబుదాం. ముదిత ఏటికి కృంకితీవు, ముదిత ఏటికి కృంకితీవు, మనలో మోహంబు చింతింపవే. రాముడు సీతతో, సీత పాతాళానికి వెళ్ళిపోగాని ఇలా ఏడ్చేట, ఇది పోతన గారి పద్యం. ఓ సీత, ఎందుకు ఇలా భూమిని పైకి రప్పించావు, భూమిని ఖననం చేసి నిన్ను పట్టుకుపొమ్మని కోరావు, నేను చూస్తూ ఉండగా ఈ భూ రంధ్రంలోకి దిగిపోతావా, మన ఇద్దరి ప్రేమని మర్చిపోయావా, నేను నీ మీద ప్రేమ లేక నిన్ను దూరం చేసుకున్నానా, కాదు కాదు నేను రాజునయ్యి నా కర్మగాలడం వల్ల ఈ ప్రజల మాట కోసం నిన్ను దూరం చేసుకున్నాను తప్ప ఒక్కనాడైనా నిన్ను మనస్సులో శంకించగలనా, శంకిస్తే నేను బతకగలనా. సీతని శంకించిన రాముడు, రాముడిని శంకించిన సీత, ఆ ఇద్దరు ఆ క్షణమే భస్మం కాకుండా ఉంటారా? అయ్యో నువ్వు లేకపోతే రేపటి నుంచి ఎలా బతకగలుగుతాను, నీ ఉంటేనే ఇంతకాలం ఎక్కడో చోట ఉన్నావనే ధైర్యంతో పనులు చేయగలిగాను అని ఏడ్చేట, పామురుడిలో ఏడ్చేట. అందుకని ఆ పదగాదే ప్రియురాలి బాసిన ఎడం, ప్రియురాలు దూరమైతే అది మహాపద కింద లెక్క, ఎంతటి పరబ్రహ్మస్వరూపుడికైనా సరే. కాబట్టి ఆయన ఏడ్చాడు, అలా ఏడవడం తప్పు అన్నాడు ఇప్పుడు బ్రహ్మ. నువ్వు పరమాత్మవి, నీకు సీత ఎలా దూరం అవుతుంది, సీతకు నువ్వు ఎలా దూరం అవుతావు, మీ ఇద్దరు ఒకరిలో ఒకరు కలిసి ఉంటారు. మహాత్మ, నిన్ను విడిచి ఆవిడ ముందు వైకుంఠానికి వెడుతుంది, నీకోసం అక్కడ వైకుంఠం అంతా రెడీ చేసి దండబుచ్చుకు సిద్ధంగా ఉంటుంది. భర్తగారు ఇంటికి రాగానే భార్య స్వాగతం చెప్పాలిట, పగలంతా ఉద్యోగం చేసిన భర్తగారు ఇంటికి రాగానే భార్యమణి, ఏమండి పాపం సాఫ్ట్వేర్ అనే పేరుతో హార్డ్వేర్ ఉద్యోగం చేసి అలసిపోయారు, రండి అని ఒక కప్పుతో కాఫీ పుచ్చుకొని ఎదురుగుండా వస్తూ ఉంటే భార్యామణి, ఈ భర్తగారికి అలసట ఉంటుందా, వాడు ఎంత ఆనందపడిపోతాడో కదా. ఎనిమిదింటికో తొమ్మిదింటికో రాగానే భార్యామణి గారు ప్రేమగా చిరునవ్వుగా ఒక్క కప్పు చాలు పట్టుకు రాగానే ఆహాహాహా అనుకుంటాడట దిక్కుమాలిన మొగుడు, అంతా మర్చిపోతాడు, ఆనందంతో పరవశించిపోతాడు. తీరా వీడు పొద్దుటి ఏడింటికి వెళ్ళి రాత్రి తొమ్మిదింటికి రాగానే దిక్కుమాలిన మొహేసుకు వచ్చావా అందా, ఇంకేముంది నర్వస్ వీక్నెస్ పడిపోతాడు. కాబట్టి భర్త గారికి నర్వస్ వీక్నెస్ రావాల్సి వచ్చినా లేక వీక్నెస్ పోయి సిక్నెస్ పోయి మంచి ఉత్సాహం కావాలన్న భార్యలో ఉందన్నారు, అలాగే భార్యామణికి ఆనందం కలిగించే బాధ్యత భర్తలో ఉందన్నారు. అలాంటి ఆదర్శ దాంపత్యం మీది, సీత నీ కోసం అక్కడ ఎదురు చూస్తూ ఉంటుంది వైకుంఠంలో, నువ్వు కూడా మరికొద్ది రోజులలో ఇక్కడి బాధ్యతలు పూర్తి చేసి వైకుంఠానికి వెళ్ళిపో, అప్పుడు మీ ఇద్దరిని మేము చూస్తాం. ప్రభు, ఈ భూదేవి నీవు సృష్టించినటువంటి ఒక అంశ, ఒక శక్తి, ఒక భూతం, పంచభూతాల్లో ఒకటి, ఈ భూమిని నాశనం చేయకు. మరొక మాట, నీ అవతారం ఏమిటో ఇప్పటికే ప్రజలకి తెలిసింది. ఈ లవకుశులు వాల్మీకి చేత రచింపబడిన రామాయణ కావ్యం నీ పట్టాభిషేకం వరకు మాత్రమే ఇంతవరకు గానం చేశారు. ఇక ఉత్తర కావ్యమును కూడా నువ్వు విను. అంటే నీ పట్టాభిషేకం నుంచి సీతాదేవి అవతార సమాప్తి, నీ అవతార సమాప్తం, తర్వాత కుశలువుల పట్టాభిషేకం, ఇటువంటి ఘట్టాలన్నీ కూడా ఇప్పుడు రేపు ఈ కుశలువుల ద్వారా విను. అది కూడా వాల్మీకి రాశాడు. ఇది మహాకావ్యం, ఇది పూర్తిగా విను. పూర్తిగా వినకపోతే ప్రయోజనం లేదు. రామాయణం ఎప్పుడు సంపూర్ణంగా వినాలట. శేషం భవిష్యం కాకొత్స కావ్యం రామాయణం శృణు ఉత్తరం నామ కావ్యస్య శేషమాత్ర మహాయశః. ఉత్తర కావ్యం కూడా, ఉత్తరకాండం కూడా వినకపోతే రామాయణం పూర్తి కాదు. అది విను. విని ధర్మ సంస్థాపన చేసి తిరిగి వైకుంఠానికి రా అనగానే రాముడు వెంటనే క్రోధం విడిచిపెట్టి నీవన్నట్టేవుగాక అన్నాడు. సీతా దుఃఖం కొంత విడిచిపెట్టాడు. కుశలవుల్ని కౌగిలించుకున్నాడు. మహాత్ములారా, ఈ పూటకి ఇక నా మనస్సు కావ్యం వినడానికి అంగీకరించడం లేదు. రేపు ఉదయం మిగతా కావ్యం ఉత్తరకాండం విందాం. అంతా విన్నాక నా కర్తవ్యం ఆలోచిస్తానన్నాడు ఆయన. మరునాడు మళ్ళీ సభ జరిగింది. కుశలవుల్ని దగ్గరికి పిలిచాడు ఆయన. ఆ పూట సభ అంటే సభయే. గానం చేసేవాళ్ళు కొడుకులు, పైగా రాముడు ఇంకా అవతారం విడిచిపెట్టకుండానే ఆ అవతార సమాప్త ఘట్టం కూడా వాళ్ళు చదువుతారు. అంటే రాముడు ఏం చేయబోతున్నాడో, భవిష్యత్తులో ఏం జరుగుతుందో చెప్పబోతున్నారు. మనం బతికుండగానే మనం ఎప్పుడు చచ్చిపోతామో డిక్లేర్ చేసేసి ఏమైపోతావో చెప్పడం అనేది ఎంత గొప్ప విషయం అండి. మనం ఎంత గెంచుకున్నా ఎప్పుడో ఒకప్పుడు పోతామో తెలుసు, కానీ ఎప్పుడు పోతావో ఏం తెలుసు? ఆ పోయేటప్పుడు ఎలా పోతామో ఏం తెలుస్తావు? ఇప్పుడు ఎవళ్ళైనా మీలో ఒకటి పిలిచి నువ్వు 2023 సంవత్సరంలో ఫలానా రోజున ఫలానా సర్కిల్లో కారు గుద్దిపోతావంటే ఇంకోటి అన్నం తింటాడా? కారు మాట దేవుడు అరుగుడు, బేరం అంటాడు ముందే. అలాంటిది అవతారం ఎప్పుడు విడిచిపెడతాడు, అప్పుడు ఎవరు పట్టాభిషక్తులు అవుతారు? ఇవన్నీ విశేషాలన్నీ గానం చేయబోతున్నారు వాళ్ళు. పైగా ఆ సభలో ఎవరెవరు రాసిన వాల్మీకి ఉన్నాడు, ఈ వశిష్ఠాది మహర్షులు ఉన్నారు, పౌరులు ఉన్నారు. ఈ పౌరుల్లో ఎవరు ఎప్పుడు ఎలా శరీరం విడిచిపెడతారో కూడా చెప్పేస్తున్నారు వాళ్ళు. వీళ్ళల్లో కొంతమంది వైకుంఠానికి వెళ్ళబోతున్న వాళ్ళు ఉన్నారండో, అటువంటి విషయాలు కూడా అందులో ఉంటాయి. అవన్నీ చెప్పబోయేవాళ్ళు పిల్లలు. ఈ పిల్లలు ఇప్పుడు పెద్ద పరీక్ష ఎదుర్కొంటున్నారు. ఏమిటా పరీక్ష? నిన్న వాళ్ళ అమ్మ వెళ్ళిపోయింది, కళ్ళ ముందు భూమిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళకేమో బెంగగా ఉంది. వాళ్ళ వయస్సు చూస్తే ఇంచుమించుగా 14 పిల్లలు. ఇప్పుడు తల్లి వెళ్ళిపోయాక ఎంత గొప్పవాడికైనా కావ్యాన్ని మధురముగా గానం చేసే శక్తి ఉంటుందా? కంఠం సహకరిస్తుందా? అందుకని రాముడు వాళ్ళ దగ్గరికి పిలిచి ప్రేమగా నిమిరి, గీయతాం అవిశంకాభ్యాం, మీరు ఏ శంక సందేహం లేకుండా పాడండి అన్నాడు. అంటే అంతరార్థం ఏంటి? మీరు అమ్మ పోయింది, మన దగ్గరికి దూరం అయింది, అమ్మ ఎక్కడికి వెళ్ళిందో అనే బాధ విడిచిపెట్టి ఏ దుఃఖము లేకుండా గానం చేయండి, మీ తల్లి జగన్మాత అని చెప్పకుండా చెప్పాడు. రాముడు చెప్పడంలోనే వాళ్ళకి ధైర్యం వచ్చింది. రాముడి స్పర్శ వల్ల శోకం విడిచిపెట్టి గానం చేశారు. ఏం అద్భుత గాథ! సీతాదేవిని రాముడు పరిత్యజించడం, వాల్మీకి ఆశ్రమానికి చేరటం, కుశలవులు పుట్టడం, ఆ సమయంలో శత్రుఘ్నుడు అక్కడ ఉండడం, శత్రుఘ్నుడు లవణాసురుడిని వధించడం, మళ్ళీ 12 తర్వాత అక్కడికి రావడం, మళ్ళీ కుశలవులు గానం వినడం, ఇవన్నీ ఎక్కడ ఏ మూల ఏం జరిగినా ఎవరింట్లో వంట చేసినా అవి కూడా చెప్పేశారు వారు. అవన్నీ విని రాముడు పరమానంద భరితుడయ్యాడు. అప్పుడు ఆయన అవభృత స్నానం చేసి యజ్ఞం పూర్తి చేసి ఎవరిని ఎలా సత్కరించాలో అలా సత్కరించి బంగారం వెండి మొదలైన ఆభరణాలు అందరికీ కూడా దానం చేసి గోమతి నద తీరంలో ఉన్న నైమిషారణ్యం నుంచి అయోధ్యలో ప్రవేశించాడు. ఈ యజ్ఞం అంతా గోమతి తీరంలో నైమిషారణ్యంలో జరిగిందని నిన్నే మీకు చెప్పాను. నైమిషారణ్యంలో చేశాడు రాముడు అశ్వమేధయాగం. అక్కడే అన్ని అవభృత స్నానాలు పూర్తి చేసుకున్నాడు ఆయన. రాముడు అశ్వమేధయాగం కోసం అయోధ్య విడిచి అక్కడికి వెళ్ళినప్పుడే ఆ నైమిషారణ్యం ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవాలి. తదనంతరం రామచంద్రుడు విడిచిపెట్టకుండా 10,000 అశ్వమేధయాగాలు చేశాట. దశగుణాన్ దశవర్ష సహస్రాన్ని వాజిమేధాన తాకరోరు. రాముడు బతికున్నంత కాలము యజ్ఞాలు చేస్తూనే ఉన్నాడు. అందులో ఆయన వెంట వెంటనే చేయటం వల్ల రోజు విడిచి రోజు ఒక యజ్ఞం చేయొచ్చని అశ్వమేధ యాగం ఉంది కనుక దాదాపు కొంతమంది 1000 అన్నారు ఈ శబ్దానికి, కొందరు 10,000 అన్నారు. ఈ సంస్కృత శబ్దాన్ని మనం చెప్పలేము, కానీ మొత్తం మీద నెంబర్ ఆఫ్ అని మాత్రం చెప్పచ్చు. గోవిందరాజులు 1000 యజ్ఞాలు అన్నారు, మరి కొంతమంది అబ్బెబ్బే 10,000 అన్నారు. ఎందుకని, నేను ముందే చెప్పాను కదా, ఈ సహస్ర శబ్దమునకు చాలా అనర్థం కాబట్టి చాలా అశ్వమేధ యాగాలు చేశాడు. ఇది కాకుండా వాజపేయి యాగాలు చేశాడు. యజ్ఞములు చేసినప్పుడల్లా బంగారం దానం చేశాడు. సీత రాముడు కలిసి 10,000 సంవత్సరాలు పరిపాలన చేశారని చెప్పాను మీకు. రాముడు పట్టాభిషిక్తుడయ్యాక 10,000 సంవత్సరాలు సీతతో కలిసి ఉన్నాడు. ఇంకా చివరి 1000 ఏళ్ళు సీతకు దూరం అయ్యాడు. ఈ 1000 ఏళ్లలో ఆయన చాలా యజ్ఞాలు చేశాడు. ఆ తదనంతరం ఇక అవతారం సమాప్తం ఎలా చేద్దామో అనుకుంటున్న సమయంలో హఠాత్తుగా ఒక శుభముహూర్తంలో కౌసల్యాదేవి శరీరం విడిచిపెట్టేసింది. ఆవిడ అప్పటికే వృద్ధురాలు కదా, కాలధర్మం చెందింది. కౌసల్య కోసం చేయవలసిన కర్మకాండలన్నీ చేశాడు. తదనంతరం సుమిత్ర వెళ్ళిపోయింది. ఆ తదనంతరం కైకి కూడా వెళ్ళిపోయింది. వారందరి కోసం దాన ధర్మాలు చేశాడు. అందులో కైకకి భర్తని కొంచెం బాధ పెట్టడం వల్ల స్వర్గం రాకుండా ఉంటుందేమో అనే భయంతో ఆవిడకి ఇంకా ఎక్కువగా మంచి కార్యక్రమాలు ఆవిడ పేరు మీదుగా చేశాడు, దాన ధర్మాదులు చేశాడు. దాంతో 3 భార్యలు శరీరం విడిచిపెట్టాక స్వర్గానికే వెళ్ళి దశరథుడితో సుఖంగానే ఉన్నారు. రాముడి పరిపాలనలో ఎక్కడ ఎవరికీ దుఃఖం లేని కాలంలో హఠాత్తుగా ఒక రోజున భరతుడి మేనమామ యుధాజిత్తు దూతల ద్వారా కబురు పెట్టాడు. రామచంద్ర, గంధర్వులు అని పేరు కలిగిన కొంతమంది జాతి వాళ్ళు శైలూషుడు అనే నాయకుడి యొక్క ఆధ్వర్యంలో భూమండలాన్ని ఇబ్బంది పెడుతున్నారు. వీళ్ళు నిజానికి గంధర్వులు జాతికి చెందిన వాళ్ళు కాదు, పేరు మాత్రమే గంధర్వులు. అసలు లోకంలో దేవలోకంలో ఉండే గంధర్వులు కాదు, వీళ్ళని కూడా గంధర్వులు అని పిలుస్తారు. వీళ్ళు మానవుల్లో అసుర జాతికి చెందిన మానవులు. వీళ్ళు ప్రస్తుతం భూమిని ఆక్రమించుకుని అధర్మం వ్యాప్తి చేస్తున్నారు. నువ్వు పరాక్రమవంతుడివి, నీవు అవతారంతో ఉన్నప్పుడే ఇటువంటి దుష్టుల్ని కూడా శిక్షించు, తద్వారా ధర్మ సంస్థాపన చెయ్యి అన్నాడు. వెంటనే రామచంద్రుడు భరతుడిని పిలిచాడు. భరత, ఈ పని నువ్వు చెయ్యి, గంధర్వుల్ని పరిమార్చి మళ్ళీ ఆ రాజ్యంలో ధర్మాన్ని సంస్థాపన చెయ్యాలి. నీకు పుష్కలుడు తక్షుడు అని 2 కొడుకులు. ఆ పుష్కరుడు అన్న పుష్కరుడు అన్న ఆయనే. సంస్కృతంలో రాకీ లాకీ తేడా లేదు, అందువల్ల పుష్కరుడు లేక పుష్కలుడు ఈ 2 పేర్లు సమానమే. సంస్కృతానికి ఉన్న సుఖం అదే, కొన్ని విషయాల్లో రాకీ లాకీ తేడా ఉండదు. అందుకే చంద్రరేఖ చంద్రలేఖ అని కూడా అనొచ్చు అన్నమాట. పెద్దవాడి పేరు పుష్కరుడు, 2వవాడి పేరు తక్షుడు. నీ కొడుకుల్ని వెంట పెట్టుకుని గంధర్వ నగరానికి వెళ్ళు. శైలూషుణ్ణి వాడి గంధర్వుల్ని సంహరించు. అక్కడ 2 మహానగరాలు నిర్మాణం చేయి. ఈ పుష్కరుడి పేరు మీదుగా పుష్కలావర్తము అనే ఒక నగరం నిర్మాణం చేయి. తక్షుడి పేరు మీదుగా తక్షశిల అనే ఒక నగరం నిర్మాణం చేయి. ఈ 2 నగరాలకి నీ కుమారుల్ని పట్టాభిషిక్తుల్ని చెయ్యి. రాముడు ముందే పంపకం చేసేస్తున్నాడు. ఇక అవతార సమాప్తికి మనస్సులో ఒక నిర్ణయానికి వచ్చాడు కనుక ఎవరెవరికి ఏమేమి ఇవ్వాలో అది ఇచ్చేస్తున్నాడు. ఆస్తుల పంపకాలు బతికుండగా చేయాలట. కొందరు తల్లిదండ్రులు చేయకుండా పోతారు కొన్ని, ఈ పిల్లలు కొట్టుకోవడం, కోర్టులకు వెళ్ళడం, నానా గందరగోళం అయిపోతుంది. అందువల్ల ఎవరికి వాళ్ళకి ఇవ్వవలసిందల్లా పిల్లలుగా ఉండగా ఇచ్చేయాలట. పెద్దయ్యాక ఇచ్చేది ఉంది అన్నారు. నేనల్లా, రాముడు చెప్పాడు. అందుకని భరతుడి కొడుకులిద్దరికీ 2 నగరాలు రాజ్యం ఇచ్చేయమన్నాడు ఆయన. వెంటనే భరతుడు బయలుదేరాడు. గంధర్వులతో ఘోర యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో భరతుడు మహాపరాక్రమవంతుడు, చీల్చి చెండాడి గంధర్వుల్ని, శైలూషుణ్ణి చంపి ఆ తదనంతరం రాముడు చెప్పినట్టే తక్షశిలాపురము, పుష్కలావర్తం అనే 2 నగరాలు నిర్మాణం చేసి తక్షుణ్ణి తక్షశిలకి, పుష్కలుణ్ణి పుష్కలావర్తానికి ప్రభువుని చేశాడు. ఈ మొత్తం రాజ్యం గంధర్వుల పేరు మీదుగా గాంధార దేశం అని పిలువబడేది ఆ రోజుల్లో. అదే ఆఫ్ఘనిస్తాన్ అయిపోయింది ఇప్పుడు మనకు విడిపోయి. మీ ముందే చెప్పాగా అఖండ భారతదేశం మొదట్లో గాంధారం విడిపోయింది, పర్షియా విడిపోయింది, ఇరాన్ ఇరాకులుగా విడిపోయింది ముక్కలుగా, ఆ తర్వాతే పాకిస్తాన్ విడిపోయింది, బంగ్లాదేశ్ విడిపోయింది, ఇప్పుడు ఈ కాస్త మిగిలింది. ఈ కాస్తను కూడా విడకూడదాం అనుకున్నారు, కానీ రామచంద్రుడు మనకు నరేంద్రుడిని పంపాడు. ఇప్పుడు ఈ ముక్కలు విడిపోవు, కొంచెం కొంచెం కలుస్తాయి. నాకు నమ్మకం ఏంటంటే మీ అందరూ చూస్తూ ఉండగా కానీ ఇందులో పెద్దవాళ్ళు అయితే చెప్పలేం కానీ మొత్తం మీద పాకిస్తాన్ మళ్ళీ భాగవతంలో భారతదేశంలో కలిసిపోతుంది, బంగ్లాదేశ్ కలిసిపోతుంది, అఖండ భారత సామ్రాజ్యం ఏర్పడుతుంది. అయోధ్యలో రామాలయం నిర్మాణమైన తర్వాత మళ్ళీ జరగబోయేది, అదే గ్యారంటీ పెట్టుకుంటుంది. ఈ అఖండ భారతం ముక్కలైంది, మళ్ళీ తిరిగి కలిసిపోయే యోగం వస్తుందని నాకు నమ్మకం ఉంది. రాముడి మీద నమ్మకం ఉన్నది, రాముడే కోరుకుందాం మనం. ఈ విధంగా గాంధార దేశం ఏర్పడింది. తక్షశిల ఎంత గొప్పదండి, అక్కడ విశ్వవిద్యాలయం ఉండేది. ప్రపంచంలో ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చి అక్కడ చదువుకున్నారు ఆ రోజుల్లో. శిల్పశాస్త్రాలు, ఎటువంటి శిల్పశాస్త్రాలు, ఎటువంటి గుళ్ళు కట్టారు వాళ్ళు ఆ రోజుల్లో, ఎటువంటి భవనాలు కట్టారు వాళ్ళు. కట్టిన కోటలు ఇన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాలు గడిచినా చెక్కు చెదరట్లా. మనం కట్టిన ప్రాజెక్ట్ ఇవాళ కడితే రేపు పగిలిపోతుంది, మనం వేసిన రోడ్డు ఇవాళ వేస్తే రేపు పొద్దున వెళ్ళిపోతుంది. ఉప్పలు పెడుతుంటే ఇవాళ రోడ్డు మర్నాడు కన్నాలు, ఎప్పుడూ తాంపడమే, ఎప్పుడూ ట్రాఫిక్ జామే, మరి ఏమొచ్చిందో తెలియదు మరి. ఇది మన గొప్పతనం మరి, మన మహానుభావులు, మన పెద్ద గొప్ప యూనివర్సిటీలని మనం పాత వాళ్ళని తిడుతున్నాం, తిట్టక్కర్లా. వాళ్ళలో ఉన్న మంచి సేకరించి మనం అంతకంటే గొప్ప వాళ్ళు అయ్యేలా ఉంటే అప్పుడు మన దేశం యొక్క కీర్తి ఇనుబడిస్తుంది. ఈ దేశంలో ఉన్న ప్రతిభావంతులకి సరైన పోషణ లేక అమెరికా పోతున్నారు, అమెరికా మెరిక అవుతుందన్నమాట. మనదేమో ఎందుకు బరికిరాని చింత బరికి అయిపోతుంది. దానివల్ల ఏం ఉపయోగం? మన దేశాన్ని మళ్ళీ మనం బాగు చేసుకుందాం. మన అందరం ఐకవత్యంతో ఉంటే ఎవ్వడు మనల్ని ఏం చేయలేడు. కొంత ఈ కులం పిచ్చ విడిచిపెట్టండి అన్న మీకు పుణ్యం ఉంటుంది. ఇది చాలా ప్రమాదం తెచ్చిపెడుతుంది దేశానికి. ఇప్పుడు పూర్వం లేదు ఇలా, పూర్వం కులాలు ఉండి కుల సంఘాలంతా ఐకవత్యంతో ఉండేవి, ఇప్పుడు ఎవడికి వాడేది అన్నమాట. మళ్ళీ అందులో రకరకాలు, ఇది కొంచెం దేశానికి ఇబ్బంది కలిగిస్తుంది. కనుక మేమందరం ఐకవత్యంతో ఉంటే దేశం బాగుంటుందని కోరేవాళ్ళం. కనుక అందరూ ఐకవత్యంతో ఉండి ఈ దేశాన్ని అభివృద్ధి చేసి రామరాజ్య స్థాపనకి తోడ్పడండి. ఈ విధంగా అక్కడ గాంధార దేశ స్థాపన అయ్యాక భరతుడు 5 సంవత్సరాల కాలంలో ఆ నగరాలు తీర్చిదిద్ది పిల్లల్ని జాగ్రత్తగా పరిపాలకులుగా దక్షకులుగా చేసి తిరిగి రాముడి దగ్గరికి వచ్చాడు. ఒక 5 ఏళ్ళు ఎదుకున్నాడు కొడుకుల దగ్గర. అంటే వీళ్ళకి కొంచెం ట్రైనింగ్ ఇవ్వాలి, పిల్లలకి డ్రైవింగ్ నేర్పిన వెంటనే ఇచ్చేస్తారా తల్లిదండ్రులు కారు ఎవరో, కొద్ది రోజులు తండ్రి పక్కనండి అలా బ్రేక్ అయ్యి ఇలా క్లచ్ చేయి అంటే అప్పుడప్పుడు కొంతమంది పిల్లలకు మండుతుంది, ఊ నువ్వు నడుపుకొని అన్న అన్నాడు ఆ మధ్యన ఒక కొడుకు. ఎందుకంటే వాడికి అలవాటు అయ్యింది ఈ తండ్రి కంగారు ఎక్కువ ఫ్రంట్ సీట్లో కూర్చునే ఒరే ఒరే బ్రేక్ అంటాడు. ఈ మధ్యన ఒక శిష్యుడు ఉన్నాడు, గురువుగారు పక్కన కూర్చుంటే నేను నడపను అన్నాడు. బొమ్మన్నాడు గురువుగారిని వేరే కారులో తీసుకెళ్ళండి, అమ్మగారిని అయితే తీసుకెళ్తానన్నట్ట. ఎందుకంటే నేను వీడు స్పీడ్ ఎక్కువ వెళ్ళిపోతుంటే కొంచెం కంట్రోల్ అవరో అంటూ ఉంటాను అనమాట, అందుకని అదే అమ్మగారు అయితే కిక్కురు మనరు ఆయ్ మీరుంటే నేను నడపలేనండే అన్నాడు. మరి ఏం చేస్తాం, మాకేమో పిల్లల మీద మీ మీద అభిమానం, మీరు మరీ స్పీడ్ వెళ్ళిపోతూ రెచ్చిపోతూ ఉంటే ఎక్కడ మీకు ప్రమాదం వస్తుందని కొంచెం కంట్రోల్ చేస్తాం, కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి గురువుగారు వద్దుమన్నారు. అవునా, కానీ తండ్రి ఎక్కువ చెప్పకూడదు, అలాగని అసలు చెప్పకపోతే కూడా పిల్లలు మరి రెచ్చిపోయి స్పీడ్గా పెడితే వాళ్ళకి ప్రమాదమే కదా, ఇది తెలుసుకోండి. అందువల్ల భరతుడు కొంచెం బ్రేకులు వేస్తూ పిల్లల్ని జాగ్రత్తగా తీర్చిదిద్ది రథం ఎలా నడపాలి, గుర్రాలు ఎలా నడపాలి, ఆ కోశాగారం ఎలా పాడు చేయకూడదో నేర్పాడు. పిల్లలకి ఒకేసారి ఆస్తి ఇచ్చేశారు అనుకోండి తల్లిదండ్రులు, అప్పుడు పిల్లలు ఏం చేస్తారు, రెచ్చిపోయి ఖర్చు పెడతారు, ఇంటిలి బాదిరి పిలుస్తారు, మరమరాలు పులిహారు చేస్తారు 100 మందికి. మళ్ళీ మర్నాటికి ఇంట్లో పోపు సామాన్ ఉందో లేదో చూసుకోడు వీడు, రేపు పొద్దున మళ్ళీ పెళ్ళం ఏడవకూడదు, ఇంటికి తలుపులు తీసేయకూడదు, తాళాలు వేస్తున్నారో లేదో చూసుకోరు. అందులో కొత్తల్లో కొద్ది రోజులు పెళ్ళైన కొంతకాలం తల్లిదండ్రుల దగ్గరుండి, నాయన నీ భార్యాభర్తలిద్దరూ సంసారం జాగ్రత్తగా చూసుకోండి, డబ్బులు కొంచెం జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, బయటికి వెడుతున్నప్పుడు కటకటాలకి తాళాలు వేయండి, ఇంటికి మెస్సలు పెట్టినప్పుడు లోపలికి రాగానే మెస్సలు వేసుకుంటే దోమలు రావు నాయన జాగ్రత్త, ఫ్లష్లు సరిగ్గా పనిచేయకపోతే ఏ ప్లంబర్కో మళ్ళీ చెప్పి ఫ్లష్లు బాగు చేసుకోండి, ఇవన్నీ చెప్పాలి. చెప్పకపోతే వాడికి తెలియదు కదా, కొత్త సంపదలు కదా, వీళ్ళన్నీ మర్చిపోయి తలుపులు తీసేసుకుని ఇంట్లో పడుకుంటే దొంగడు వచ్చి పడిపోతాడు. అందుకని 5 ఏళ్ళు మాత్రం పెళ్ళైన కొత్తల్లో పూర్వం తల్లిదండ్రులు ఉండాలట. ఇప్పుడు 5 ఏళ్ళు అక్కర్లేదండి, వీళ్ళే తల్లిదండ్రులకు చెప్తారు కనుక 1 ఇయర్ చాలు, అంతకంటే ఎక్కువ ఉంటే కూడా వాళ్ళతోటి వీళ్ళు వీళ్ళతోటి వాళ్ళు పడలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే కలియుగంలో ఆయుష్ ప్రమాణం తక్కువ కనుక. ఈ విధంగా మొత్తం మీద భరతుడు పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి అన్నగారి దగ్గరకు వచ్చాడు. ఇవన్నీ ఎప్పటికప్పుడు రాముడు తెలుసుకుంటూనే ఉన్నాడు. ఆ తర్వాత ఏం చేశాడు, భరతుడు కొడుకులకి రాజ్యం వెళ్ళింది. అక్కడ శత్రుఘ్నుడికి ఎలాగో మధుపురం ఇచ్చాను కనుక అక్కడ శత్రుఘ్నుడి కొడుకులకు కూడా కావలసిన రాజ్యం ఉంది. ఇక లక్ష్మణుడికి లక్ష్మణుడి కొడుకులకి ఏమి ఇవ్వకపోతే ఎలాగా అనుకున్నాడు ఆయన. వెంటనే కారుపథ దేశంలో రెండు వేరువేరు నగరాలు ఏర్పాటు చేశాడు. ఆ రెండు నగరాలకి లక్ష్మణుడి కొడుకుల్లో ఒకటి పేరు అంగదుడు, ఒకటి పేరు చంద్రకేతువు. అందులో చంద్రకేతువు పేరు మీదుగా చంద్రకాంతపురాన్ని ఏర్పాటు చేశాడు, అంగదుడి పేరు మీదుగా అంగదపురాన్ని ఏర్పాటు చేశాడు. ఇదిగో లక్ష్మణ, ఈ రాజ్యాలు రెండు నీ కొడుకులకు ఇచ్చాయి. ఎక్కడ పక్షపాతం లేదు, వాళ్ళు ఒక్క గజం కూడా ఎక్కువ ఇవ్వలేదు, తక్కువ ఇవ్వలేదు. భరతుని కొడుకులకి ఎంత ఇచ్చాడో లక్ష్మణ పుత్రులకి అంత ఇచ్చాడు, శత్రుఘ్నుడి పుత్రులకి అంతే ఇచ్చాడు, కుశలవులకి అంతే ఇచ్చాడు. అందుకే రాముడు ధర్మాత్ముడు అన్నారు. మళ్ళీ వాడికి ఒక రూపాయి వీడికి ఒక రూపాయి తక్కువ ఇస్తే ఒక గజం కోసం కొట్టుకు తెచ్చిపోతారు. అప్పట్లో కొట్టుకునేవారు కాదు, కానీ అయినా ధర్మబద్ధంగా పంపకం చేశాడు ఆయన.